अंबिका सहित श्री काशी विश्वेश्वर स्वामिने नमो नमः शिवाय गुरवे नमः। ఆ భాషావధూటియైన సరస్వతికి నమస్కరిస్తూ ఈ కాశీ ఖండం స్కంద పురాణములోనిదని, స్కంద పురాణానికి మొత్తం 50 ఖండములు ఉన్నాయి. స్కంద పురాణ సంహితకు ఖండములే బది, అందులోన ఆనందవనానుభావ కథనంబున శ్రోతకు వక్తకు శుభానంద పరంపరావగము నైజగుణంబని కాశీఖండమా కందు వెరుంగి నేను సమకట్టితి కవ్యముగా నునర్పగాన్ అంటున్నాడు శ్రీనాథుడు. స్కంద పురాణ సంహితకి మొత్తం 50 ఖండాలున్నాయని, అందులో ఒకటి కాశీఖండం. ఈ కాశీఖండం విశిష్టత ఏమిటి అంటే, ఇది కేవలం క్షేత్ర ప్రసిద్ధిని చెప్పే గ్రంథం మాత్రమే కాదు అని తెలుసుకోవాలి. భారతీయ విద్యలైనటువంటి యోగము, ఆధ్యాత్మికత ఇత్యాది విషయాలన్నీ ఇందులో చక్కగా ప్రస్తావించబడి ఉన్నాయి. అంతేకాకుండా నిత్య జీవితానికి అవసరమైనటువంటి ధర్మములు, జ్ఞాన విషయములు ఇవన్నీ కూడా ఇందులో ప్రస్తావించబడి ఉన్నాయి. గనకనే దీనిని మనం ప్రసంగాంశంగా తీసుకోవడం జరిగింది. ఇటువంటి ఈ కాశీక్షేత్ర వైభవాన్ని ఇతరత్రా పురాణాల్లో ఉన్న వారిని కలబోసుకుని మనం చెప్పుకున్నాం. అందులో ఈ కాశీఖండం ఎలా ప్రారంభమవుతోందంటే, వింధ్య పర్వత వర్ణనతో మొదలవుతుంది. ఇది వింధ్య పర్వతం మనకున్నటువంటి మహాపర్వతాలలో ఒకటి. ఆ వింధ్య వద్దకు నారదుడు ఒకసారి వెళ్ళేట తీర్థయాత్ర చేస్తూ అలా ప్రారంభమవుతోంది ఈ కాశీఖండ ఘట్టం. నారదుడు నర్మదా నదిలో స్నానం చేసి దివిజ ముని నర్మదా నది తీర్థమాడి విమల భస్మము నిఖిలాంగ కముల నలది అరుత రుద్రాక్ష మాలికలను పరచి భవుని ఓంకారనాథుని భక్తి గొలచి. నర్మదా నదిలో స్నానం చేసి ఆ తీరంలో ఉన్నటువంటి మహాజ్యోతిర్లింగం ఓంకారేశ్వరుడు ఆయన్ని కొలిచి అక్కడ నుంచి ఈ నర్మద దాటి ఆ వింధ్యపర్వత ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ఆ వింధ్యము నారదుని చూడగానే భక్తితో ఆయన ముందుకు వచ్చిందిట. ఎలా వస్తుంది? పర్వతం కదిలి వస్తుందా అంటే, స్థావరంబైన రూపంబు జలదవీధి నావరించుటు మొదల ఉన్నట్లయుండ జంగమంబైన రూపంబు సవదరించి ఎదురుగా వచ్చే వింధ్య మహీధరంబు. స్థావరము జంగమము అని రెండు రూపాలున్నాయి పర్వతానికి. ఎక్కడైనా సరే మహాపర్వతాలకి, తీర్థాలకి, వృక్షాలకి కూడా రెండు రకాల రూపాలుంటాయి. ఒకటి స్థావర రూపం, రెండు జంగమ రూపం. స్థావర రూపం అంటే కదలకుండా ఉన్నటువంటి ఒక రూపం ఉంటే దానికి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి ఒక జంగమ రూపం ఉంటుంది. ఈ జంగమ రూపం సూక్ష్మ ప్రపంచానికి చెందినది, అంటే కానీ స్థూల దృష్టికి అది కనిపించదు, సూక్ష్మ దృష్టికే గోచరిస్తుంది. ఆ పర్వతం సంకల్పించుకుంటే ఆ జంగమ రూపంగా మారి రాగలదు. ఆ విధంగా స్థావరమైన వింధ్య పర్వత రూపం అలాగే ఉంది, అంటే ఆకాశాన్నంటుకుంటున్నటువంటి శిఖరాలతో అలాగే ఉన్నది వింధ్య పర్వతం. ఉంటూ జంగమ రూపంతో అంటే కదిలేటటువంటి ఒక దేవతాకృతి ధరించి నారదునికి ఎదురు వచ్చి నమస్కరించింది. ఎందుకంటే అతిథి పూజ సంప్రదాయం కదా, మన ధర్మం తెలియజేస్తోంది అతిథి పూజ అత్యంత ప్రధానమైనటువంటిదని, అతిథి దేవోభవ అని తెలియజేస్తోంది. ఆ విధంగా అతిథిగా వచ్చినటువంటి వాడు పైగా నారద మహర్షి అయ్యే. అటువంటి నారద మహర్షిని ఎదుర్కొని ఆతిథ్యమిస్తూ నమస్కరిస్తోంది వింధ్య పర్వతం. ముగులు ముట్టిన మహా మూర్ధంబు ధర్మోబ పాదాంబుజములకు ప్రణతి చేసి అంతరంగము కంటే అత్యున్నతంబైన పృథుహేమ పీఠంబు వెట్టవంచి దద్భాజ్యమది పుష్ప దర్భాధికములైన అష్టాంగములతోడి అర్ఘ్యమిచ్చి యాత్రా సముత్థిత యాసఖేదము వాయ అంఘ్రి సంవాహనం వాచరించి శ్రాంతిదీరుట ఎరిగి హస్తములు మొచ్చి వినయ వినమిత గాత్రుడై విన్నవించే. ఎలా నమస్కరిస్తున్నాడో చూడండి. ఈ కావ్యం మనం చెప్పుకునేటప్పుడు మన సంప్రదాయాలు, మన యొక్క ధర్మాలు కూడా తెలుస్తాయి. అందుకోసమే దీనిని ఎంచుకోవడం జరిగింది. ముగులు ముట్టిన మహామూర్ధంబు ధర్మోవా, ఆకాశాన్నంటుకుంటున్న శిరస్సు కదా ఆయనది, ఎప్పుడు తలవంచి ఎరగడు, తల ఎత్తే ఉంటాడు ఆ వింధ్య పర్వతం. అటువంటి వాడు ఇప్పుడు దేవతాకృతి ధరించి ఆ తలని నేలకు వంచి నమస్కరిస్తున్నాడు ఆ మహర్షికి. పైగా తన అంతరంగం విశాలంగా ఉంటుంది. అంతకన్నా విశాలమైనటువంటి ఒక బంగారు సింహాసనంలో నారద మహర్షిని కూర్చోబెట్టి ఆ మార్గాయాస ఖేదం ఏదైతే ఉందో, అంటే ప్రయాణం చేసి వచ్చిన బడలిక, ఆ బడలిక తీరిపోయేలాగా కాళ్ళు కడిగి విషనకర్రతో విసిరి వినయ వినమిత గాత్రుడై విన్నవించే, వినయంతో వంగిన శరీరంతో విన్నవించుకుంటున్నట్ట. ఆ విన్నవించుకుంటున్నప్పుడు ఆయన ధ్వనికి అక్కడ ఉన్నటువంటి తన పర్వతపు గుహలే మారుమరుగుతున్నాయి. తన గుహారంధ్రములు ప్రతిధ్వనులని వేల్పు తపసికి ఇట్లనే వింధ్యశిఖరి. వేల్పు తపసి, వేల్పు అంటే దేవతలు అని అర్థం, తపసి అంటే తపస్వి, వేల్పు తపసి అంటే దేవర్షి అయిన నారదుడు. ఇక్కడ శ్రీనాథుడి కవిత్వం అనేటువంటిది అత్యంత మధురమైనటువంటి శబ్దరాశి. పైగా తెలుగు కవిత్వం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలి. అందుకు శ్రీనాథుడి కాశీఖండం ఎంచుకోవడం జరిగింది. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి ఆ వింధ్యపర్వతం. మహానుభావ అని సంబోధించి, నీ యొక్క కృప వల్ల నేను క్షేమంగా ఉన్నాను అని చెప్పి, నువ్వు అడుగు పెట్టడం వల్ల నా పర్వతం ధన్యమైంది, నేను ధన్యున్నయ్యాను అని చెప్తూ చెప్తూ తన లోపల దాగిన అహంకారాన్ని నెమ్మదిగా బయటపెడుతున్నాడు వింధ్యపర్వతం. ఏమని అంటే, మీరు దేశాటన చేస్తూ అనేకములైన పర్వతాలని తీర్థాలని ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదా, వాటన్నిట్లోకి గొప్పది అని మీరు ఏదనుకుంటున్నారు, నాకు తెలిసి గొప్ప పర్వతాలు పెద్దగా ఏవీ లేవు అని చెప్తూ, ఉన్న పర్వతాలన్నీ కూడా వాటి గొప్పతనం ఏముంది, మందరంబు మందరశ్మి, నీలంబు నీలంలయంబు, అస్తంబు అస్తవ్యస్తంబు, ఉదయం వనభ్యుదయంబు. మందర పర్వతం ఉందా, దానికి పెద్ద ప్రభ ఏమీ లేదు. ఒక నీల పర్వతం, అది నీలమే, నీలమే అంటే నల్లనిది, అంటే దానికి ప్రభ ఏదీ లేదు. ఇక అస్త పర్వతం ఉంది, అస్త పర్వతము అస్తవ్యస్తంబు, ఒక ఉదయ పర్వతము అనభ్యుదయంబు, క్రౌంచంబు అకించనంబు, గంధమాదనంబు పేద. ఇలా ఒక్కొక్క పర్వతాన్ని కించపరుస్తూ వాటిని తీసిపారేస్తూ వచ్చాడు. వస్తూ ఒక్కటే నాతో సాటి రాగలిగిన పర్వతం ఒకటి అనిపిస్తుంది, అదేమిటంటే మేరు పర్వతం, దానికే నాకే పడట్లేదు అని చెప్తున్నాడు. మీరు ఇవన్నీ తిరిగి వచ్చారు కదా, ఏది గొప్పదని మీరు అనుకుంటున్నారు, మేరు పర్వతం గొప్పదా నేను గొప్పదా, ఎవరు గొప్ప మీరు తేల్చండి, ఇద్దరి తారతమ్యంబు నీవయ్యరుంగుదు, మా ఇద్దరిలో ఎవరు గొప్ప మీరే చెప్పాలి అనే ఈర్ష్యాసూయ జనితమైనటువంటి ప్రశ్నని వేశాడు నారదునికి. అది విని నారదుడు కొంతసేపు మౌనం వహించేట, ఎందుకంటే ఇతడిలో కనిపిస్తున్నటువంటి గర్వం ఆ మహర్షికి నచ్చలేదు. ఎందుకంటే మహాత్ములకి దుర్గుణాలు కనబడితే చాలు, ఒక విధమైన యావగింపు కలుగుతుంది అని అవష్టంభ సంరంభమతిశయిల్ల పలుకుటయు ఆత్మ గర్హించి నలువ పట్టి ఉండనాక ఒక్కింతసేపురకుండి ఉస్సురనుచు వేడు నిట్టూర్పు పుచ్చే. నలువ పట్టి, నలువ అంటే బ్రహ్మదేవుడు, పట్టి అంటే కుమారుడు, నలువ పట్టి అంటే బ్రహ్మ కుమారుడైనటువంటి నారదుడు ఇతడి యొక్క అహంకార పూరిత వచనాలు విని ఉస్సురని వేడిని తూర్పు పుచ్చే ఒక నిశ్వాసాన్ని విడిచిపెట్టి నెమ్మదిగా అంటున్నట్ట. అంటున్న మాట వెనక ఉద్దేశం ఏమిటి అంటే, ఈ వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణచడమే ఆయన ఉద్దేశం. దానితో చెప్తున్నాడు, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి నారదుడు. నాతో నీవిపుడెట్టులాడితి ప్రధానత్వం అపేక్షించి ప్రస్ఫీతాటోప మహాప్రతాప గుణ గంభీరార్థయుక్తంబుగా, నాతో అట్లనయాడే మేరుగు ప్రధానత్వం అపేక్షించి ప్రస్ఫీతాటోప మహాప్రదీప గుణ గంభీరార్థయుక్తంబుగన్, ఇప్పుడు నువ్వు నాతో ఎలా మాట్లాడేవో అలాగే మేరు పర్వతం కూడా నాతో మాట్లాడింది అన్నాడు. అంటే నువ్వు ఎలా మీ ఇద్దరిలో తారతమ్యం తెలుసుకోవాలని కుతూహలపడుతున్నారో, మేరు పర్వతం కూడా ఆ విధంగానే కుతూహలపడి నన్ను అడిగింది. మీరిద్దరు అడిగారే గాని నాకెందుకు వచ్చింది గొడవ అంటున్నాడు ఆయన. అంటే ఎంత చక్కగా చెప్పాలో అంత చక్కగా చెప్పేశాడు, వెయ్యవలసిన నిప్పు వేసేశాడు, కానీ ఏమీ ఎరగనట్టే మాట్లాడుతున్నాడు. నీవెరుంగుదు నీలావు నిక్కువముగా ఎరుగు తనలావు తానం మహీధరంబు, తప్పకుండ మీ ఇద్దర తారతమ్యము ఎంతవారును తెలియంగనెంతవారు. నీ లావు ఏమిటో నీకు తెలుసు, ఆయన లావేమిటో ఆయనకి తెలుసు, మీ ఇద్దరి లావుల్లో తారతమ్యం తెలుసుకోవడానికి ఎవరికి అవుతుంది చెప్పు. కానీ ఒక్క మాట చెప్తున్నాను, నువ్వు అన్ని పర్వతాలని తీసిపారేసావు గాని పవిత్రతలో మీగన్నా ఉన్నతమైన పర్వతాలు ఉన్నాయి సుమా. శ్రీశైల వెంకటాచల అహోబల శోణాద్రి సాలగ్రామాది పర్వతంబులు మహానుభావంబున మీ ఇద్దరు కంటే అధికంబులు. శోణాద్రి అంటే అరుణాచలం అన్నమాట. ఇటువంటి దివ్య పర్వతాలున్నాయి, ఈ పర్వతములు మహానుభావంబున అంటే దివ్యత్వంలో మీగంటే అధికములు. మీ గర్వాలాపంబులు విని యోర్వవచ్చునే, మీ గర్వపు మాటలు విని సహించగలమా, మిమ్ము ఏమనవచ్చును, హెచ్చుకుందాడనేదక విషాదంబురు నిట్టూర్పుని గురించి మిమ్మల్ని ఏమని చెప్తాను. అందుకు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ చెప్పకుండా ఒక నిట్టూర్పు విడిచిపెట్టాను. అయినా తీర్థయాత్రలు చేసుకునే మాకు మీ గొడవలు ఎందుకు, నేను వెళ్ళొస్తాను నీకు శుభముగ్గాక అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోతే అప్పుడు వింధ్య పర్వతానికి నారదుడు చెప్పిన మాటలు లోపల తిరుగుతున్నాయి. పైగా ఏమన్నారు, మేరు పర్వతం కూడా నువ్వు ఎలాగన్నావో అలాగే అన్నది అని చెప్పాడు. ఆ మాట పడలేదు, ఎందుకంటే మేరు పర్వతం కూడా తనతో స్పర్ధ వహిస్తోందని అనిపించి తాను మేరు పర్వతం కన్నా ఉన్నతుడు అనిపించుకోవాలనుకున్నాడు. ఈ మేరు పర్వతం యొక్క లక్షణం ఏమిటంటే, మేరు పర్వతం మహాశిఖరాలతో కూడి ఉంటుంది, దాని చుట్టూ కూడా ఈ నక్షత్ర మండలాలు ఇవన్నీ పరిభ్రమిస్తూ ఉంటాయి, దేవతా కోటి దాని చుట్టూ విహరిస్తూ ఉంటుంది, కనుక మేరు పర్వతం చాలా గొప్పది అని ప్రసిద్ధి. ఆ మేరు పర్వతం కన్నా తాను గొప్పవాడవ్వాలంటే దేవతలందరి దృష్టి తన మీద పడేలా చేయాలి. అంటే ఏదో ఘనకార్యం ఇప్పుడు చెయ్యాలి అనుకున్నాడు. దానితో వెంటనే తన యొక్క ఆకృతిని పెంచడం మొదలు పెట్టాడు వింధ్య పర్వతం. దానితో సహజ సిద్ధంగా ఉన్న పరిమాణం కన్నా అత్యధిక పరిమాణంతో ఆకాశం లోపలకు చొచ్చుకుపోయేటట్లుగా పెరిగిపోవడం మొదలుపెట్టాడు వింధ్య పర్వతం. ఇంకా అతడికి జ్ఞాతి విరోధం ఉంది, అంటే సాటివాడు ఎక్కువైపోతే తట్టుకోలేనటువంటి తనంతో చేస్తున్నటువంటి పని. ఆ విధంగా వింధ్య పర్వతం పెరిగిపోవడంతో లోకాల్లో ఉపద్రవం ఏర్పడింది. ఇంతవరకు కేవలం స్పర్ధ మాత్రం ఉంది, తనలో తాను వేదన పడుతున్నాడు. ఇప్పుడు మేరు పర్వతం కూడా నీలాగే తాను గొప్పది అని అహంకరిస్తోంది సుమా అని ఒక మాట అన్నాడు నారదుడు. ఆ మాట వినగానే వింధ్య పర్వతానికి కొత్త వేదన కలిగి నిద్ర పట్టలేదట. ఎక్కడైనా సరే ఈ ఈర్ష్య అసూయ లోపలికి ప్రవేశించాయా, అది నిద్ర పట్టనివ్వదు. పోటీ మనస్తత్వం అంటే ఇదే అనమాట. తనకన్నా వాడు పెరిగిపోతున్నాడు, తనకన్నా అధికంగా ఉన్నాడు అంటే వేదన కలుగుతుంది ఈర్ష్యాళువులైనటువంటి వారికి. అందువల్లనే కంటికి నిద్ర వచ్చునే సుఖంబగునే రతికేలి జిహ్వకున్ వంటకమించునే ఇతర వైభవముల్ పదివేలు మానసంబంటూనే మనుషంబు గల ఎట్టి మనుష్యున కట్టివానికి కంటకుడైన శాస్త్రుడకండు తనంతటి వాడు కలిగినన్. తనతో పోటీ కలిగినటువంటి శత్రువు తనంతటి వాడు ఉంటే నిద్ర పట్టదట. అంతేకాదు తినే తిండి రుచించదు. ఆ విధంగా చాలా వేదన పడుతూ, అయ్యో పూర్వం మా పర్వతాలకు రెక్కలుండేవి, ఆ రెక్కలుండేటప్పుడు అవి ఎగిరి ఊళ్ళ మీద పడడం కూడా మొదలు పెట్టాయి. అలా ఏదో ఒక పర్వతం ఎగిరి ఊళ్ళ మీద పడుతూ ఉంటే అది చూసి ఇంద్రుడు ఆ పర్వతాల రెక్కలు తెగ నరికేట. ఇప్పుడు ఆ రెక్కలున్నా బాగుండు అనుకున్నది వింధ్య పర్వతం. ఎందుకంటే ఆ రెక్కలతో ఎగిరి ఆ మేరు పర్వతం మీద కూలబడి ఆ మేరు పర్వతాన్ని పిండి చేసేస్తుందినే, ఇప్పుడు మాకు రెక్కలు లేదు అనుకున్నట. ఒక్కడు మాకు లంబున సముద్ధతి చూపిన జాత రోషుడై రెక్కలు తెంచి వేలుపల రేడటు పాపము చేసేగాక ఆ రెక్కలు నేడు కలిగిన నెరిన్ గగనంబున పారు తెంచి విట్టెక్కని కూట కోటి తటులెల్లను నుగ్గులుగాగమేరువన్. కూట కోటి తటులెల్లను నుగ్గులుగాగా ఆ పర్వతం యొక్క కొసలన్నీ కూడా పిండులైపోయేటట్టుగా వెళ్ళి వాలిపోయేవాణ్ణి. అంత క్రోధము వేగము వేడి పుట్టాయి అనమాట వింధ్య పర్వతంలో. కానీ పాపం రెక్కలు లేవు, అందువల్ల ఉన్న చోటులే ఏం చేయాలని ఆలోచించి పెరిగిపోయింది వింధ్య పర్వతం. ఎప్పుడైతే వింధ్య పర్వతం తన యొక్క ఆకృతిని పెంచి పరిమాణాన్ని పెంచి ఆకాశాన్ని అంటుకుందో, వెంటనే భూలోకంలో మార్పులు వచ్చేసి తిరుగుతున్నటువంటి దేవతలు మొదలైనటువంటి వారి యొక్క గమనాలు మారిపోయాయి, సూర్యగమనం కూడా మారిపోయింది. దానితో ఒకవైపంతా చీకటి ఒకవైపంతా వెలుగు, అంటే పూర్తిగా వెలుగు ఒకవైపు పూర్తిగా చీకటి ఒకవైపు ఉండిపోవడం వల్ల కాలంలో తేడా వచ్చింది. కాలంలో తేడా రావడంతో చేయవలసిన కర్మల్లో తేడా వచ్చాయి. దీనివల్ల లోకములకన్నిటికీ క్షోభ ఏర్పడింది. అప్పుడు దేవతలందరూ వెళ్లి ఈ క్షోభ ఈ ఉపద్రవం ఎలా తరుగుతుంది అని బ్రహ్మదేవుని అడిగట. అప్పుడు బ్రహ్మదేవుడు ధ్యానించి, కాశీక్షేత్రంలో అగస్త్య మహర్షి ఉన్నారు, ఆయన వద్దకు వెళ్ళండి, ఆయన మీకు సహకరిస్తాడు, ఈ ఉపద్రవాన్ని పోగొట్టి వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణచగలిగేటటువంటి వాడు అగస్త్య మహర్షి, ఆయన వద్దకు వెళ్ళండి అని తెలియజేశారు. వెంటనే దేవతలందరూ కూడా బృహస్పతితో సహా కాశీక్షేత్రానికి వచ్చారు. కాశీక్షేత్రంలోకి రాగానే వాళ్ళు ఒళ్ళు పులకించాయి. విశ్వేశ్వర స్వామిని దర్శించి విమల కైవల్య కళ్యాణ విత్తనిధికి విశ్వనాథుని మొదలి శ్రీ వేష్మమునకు కాశికా క్షేత్రమునకే కదలినప్పుడు కోర్కులిగురత్త బృందారకులను మునులు విమల కైవల్య కళ్యాణ విత్తనిధికి. కైవల్యము కళ్యాణము అంటే మోక్షము శుభములు ఇవన్నీ ఇవ్వగలిగేటువంటి విశ్వనాథుని యొక్క మహానగరమైనటువంటి కాశీక్షేత్రానికి వెళ్ళి ఆ వైభవాన్ని చూసి అనుకుంటున్నారు. ఇంతవరకు ఉపద్రవం ఏర్పడింది అనుకున్న వాళ్ళు కాస్త మన భాగ్యం కొద్దీ వింధ్య పర్వతం పెరిగాడు అనుకున్నట్ట. ఎందుకంటే అలా పెరగడం వల్లనే మనం కాశీక్షేత్రానికి రాగలిగాం, స్వామిని దర్శించగలిగాం, ఈ కాశీక్షేత్రంలో ఉండేటువంటి దివ్యమైన దేవతల్ని, తీర్థాలని, వీటన్నిటిని దర్శించగలుగుతున్నాం అనే ఆనందంతో ఆడిరి ప్రమోదనుత్తమ పాడిరి మంద్రక మహాప్రబంధముల మోమోడిరి తైత్రికులకు కొల్లాడిరి కైవల్య లక్ష్మి నమరులు మునులు. అక్కడికి వచ్చి ఆనందంతో నాట్యం చేశారట. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి తీర్థయాత్రాపరులందరికీ నమస్కారాలు చేసుకుంటూ స్వామి ఆలయాన్ని ప్రదక్షిణ చేసి అక్కడున్నటువంటి యోగపీఠారూఢ ఉమభోటి నర్చించి యోగపీఠంపై కూర్చున్నటువంటి విశాలాక్షి అన్నపూర్ణము నమస్కరించి ఆ డుంఠి విఘ్నేశు ఆపూప మోదకాద్యుపహారముల తృప్తి నందజేసి కాశీక్షేత్రంలో యువరాజ పట్టంపై కూర్చున్నటువంటి డుంఠి విఘ్నేశ్వర స్వామిని దర్శనం చేసి ఆయనకి ఉండ్రాళ్ళు మొదలైనవన్నీ కూడా నివేదన చేసి అక్కడ ఉన్న మహామంటపాలు ఇవన్నీ దర్శించి అగస్త్యుని కోసం వెతుకుతూ ఉన్నారు. ఎటువంటి అగస్త్యుని కోసం వెతుకుతున్నారంటే అగస్త్యుడు అనగానే మహామహిమాన్వితుడైన మహర్షి అని గ్రహించాలి మనం. ఆ మహర్షి సామాన్యుడు కాదు, ఆయన యొక్క గొప్పతనాన్ని ఎంత చక్కగా వర్ణిస్తున్నాడో శ్రీనాథుడు. పంచాక్షరి మంత్ర పారాయణమునకు యవ్వాని మానసం వేడుగడయు దర్పోద్ధతులకు వాతాప కిల్వలునకు వధశిలాస్థానమే వాణి కుక్షి ఆది నెవ్వాని దివ్యావతారమునకు పూర్ణాంబు కుంభంబు పురిటి ఇల్లు. పంచాక్షరి మంత్ర పారాయణమునకు యవ్వాని మానసం వేడుగడయు. మహాశివభక్తుడు అగస్త్య మహర్షి. అంతేకాదు ఆయన మనస్సు ఎటువంటిదంటే పంచాక్షరి మంత్రానికి దిక్కుగా ఉందిట. ఏడుగడ అంటే ఏడు విధములైన ఆశ్రయములు చెప్పారు, అంటే తల్లి తండ్రి మొదలైన ఏడు విధములైన ఆశ్రయములు. ఆ ఏడు విధములైన ఆశ్రయములు దిక్కు ఎలాగో పంచాక్షరి మంత్రానికి ఈయన మనస్సు అలాంటి ఆశ్రయంట. అంటే ఎక్కడైనా సరే మంత్రం మనకు దిక్కు అవుతుంది. అలాంటిది మన మనస్సు మంత్రానికి దిక్కు అవడం ఏమిటి? ఇది కొంచెం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అంటే ఆ మంత్రాన్ని అంత చక్కగా అనుష్ఠించగలిగే వాడి వద్దనే ఆ మంత్రం పండుతుంది. అందువల్ల మంత్రం కూడా అలా అనుష్ఠించే వారి వద్ద ఉండడానికే ఇష్టపడుతుంది. ఆ విధంగా అగస్త్య మహర్షి ఆ మంత్రాన్ని అంత చక్కగా అనుష్ఠానం చేసి పండించుకున్నాడు గనక పంచాక్షరి మంత్రానికి, పంచాక్షరి మంత్ర పారాయణానికి అతని మనస్సు ఆశ్రయమైంది. అంతేకాదు దర్పోద్ధతులకు వాతాపి ఇల్వలునకు వధశిలాస్థానమివ్వాని కుక్షి. వాతాపి ఇల్వలు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు అగస్త్య మహర్షి. ఇంకా ఆది యవ్వాని దివ్యావతారమునకు పూర్ణాంబు కుంభంబు పురుటి ఇల్లు. ఆయన అయోనిజుడు, ఒక కుంభము నుంచి ఉద్భవించినటువంటి వాడు, అందుకే కుంభ సంభవుడు అని పేరు. కసరి యవ్వాని కంఠ హుంకార రవము కొండపాముల కులములో కూల్చే నహుషు. ఆయన హుంకరించినంత మాత్రాన నహుష చక్రవర్తి కొండపాముగా పడిపోయాడు. దీనికి సంబంధించిన కథ ఏమిటి అంటే నహుషుడు ఇంద్ర పదవి పొందాడు ఒకసారి. నహుషుడు ఒక చక్రవర్తి, అతను 100 యజ్ఞాలు చేసిన ఫలంగా ఇంద్ర పదవి వచ్చింది అతనికి. ఆ ఇంద్ర పదవి రావడానికి కారణం ఏమిటంటే ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించి ఆ బ్రహ్మహత్యా పాతకం నుంచి తనని తాను కాపాడుకోవడానికి ఒక తామర తూడిని ఆశ్రయించి అందులో ఉండిపోయాడు. అప్పుడు ఇంద్ర పదవి ఖాళీ ఏర్పడింది. ముల్లోకాలని రక్షించడానికని 100 యజ్ఞాలు చేసినటువంటి నహుష చక్రవర్తిని తీసుకెళ్లి ఇంద్ర పదవి మీద కూర్చోబెట్టారు. పదవి వస్తే బుద్ధి చిన్నగా ఊరుకుంటుందా? చేతిలో ఉన్న అధికారాన్ని వినియోగించి నానాగడ్డి కరవాలనిపిస్తుంది. ఎందుకంటే ఏ పురాణ కథలైనా ఇప్పటికీ సజీవంగా ఉండడానికి కారణం ఏమిటంటే ఇవే మానవ మన ప్రవృత్తులకి అవి దర్పణం పట్టి చూపించేవి గనక. అదేవిధంగా నహుషుడు పదవిలోకి రాగానే వికారాలన్నీ పుట్టాయి. ఇంద్ర పదవి లభించాక పదవి వచ్చింది కదా అని తృప్తి పడకుండా ఇంద్రాణి కూడా వాంఛించాడు. ఆ దుర్బుద్ధి చేత ఇంద్రాణి కౌరు పంపించాడు, అంటే శచీదేవి కౌరు పంపించాడు. అప్పుడు శచీదేవికి ఏమి చేయాలో పాలు పోవలేదు. ఎందుకంటే ఇంద్ర పదవిని గౌరవించాలామె, కానీ అతడు ఇంద్రుడు కాడు, పదవిని మాత్రమే అధిష్ఠించి ఉన్నాడు, తాను మహాపతివ్రత. ఈ సమయంలో ఏమి చేయాలి అంటే ఆ నారద మహర్షి యొక్క సలహా మీద సప్తర్షులు తీసుకువస్తున్నటువంటి పల్లకీలో రమ్మని కబురు పంపించింది. ఎందుకంటే ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు ఏదైనా తప్పు చేస్తే జరిగేది ఏమిటో నారదులకు తెలుసు. ఆ నారదుని మాట ప్రకారము శచీదేవి కబురు తెలిసిన తర్వాత నహుషుడు బయలుదేరి వస్తున్నాడు ఆ పల్లకీలో. ఆ పల్లకీ వస్తున్న మహర్షుల్లో అగస్త్యుడు ఒకడు. అగస్త్యుడు పొట్టివాడు, ఆయన నడక కొంచెం తక్కువగా ఉన్నది, మందముగా ఉన్నది. అయితే ఇతడు లోపల కూర్చున్న పల్లకీలో కూర్చున్నటువంటి నహుషుడికి తొందర ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే పల్లకీ కదులుతుందో నెమ్మదిగా, అప్పుడు ఆయన తొందర ఆపుకోలేక అగస్త్య మహర్షిని చూసి తన కాళ్లు చాచి అగస్త్య మహర్షికి తాకించి సర్ప సర్ప అన్నట్ట. సర్ప సర్ప అంటే నడువు నడువు అని అర్థం. తొందర పెట్టాడు సర్ప సర్ప అని, కాలు తగిలించాడు అగస్త్య మహర్షికి. వెంటనే అగస్త్యుడు వెనక్కి తిరిగి సర్పోభవ అని చెప్పించేట, అంటే పాము వైపు అని. వెంటనే కొండ చిరువుగా మారి పడిపోయాడు నహుషుడు. అటువంటి వాడు అగస్త్యుడు. కసరి అవ్వాని కంఠ హుంకార రవము కొండపాముల కులములో కూల్చే నహుషు అట్టి పరమ మహాశయువు అలఘుతేజు వెదకి ఆనందవనములో విబుధమునులు. అటువంటి మహాశైవుడు మహా తేజస్వి అయినటువంటి అగస్త్యుని ఆనందవనములో వెతుకుతూ ఉన్నారు దేవతలు. ఆనందవనము అంటే కాశీకి ఉన్న మరో పేరు ఆనందవనమాట. ఈ ఆనందవనంలో వెతుకుతూ తోవలు ఆ కాశీలో ఉన్నటువంటి దేవతలందరినీ దర్శిస్తున్నారట. దుంటి విఘ్నేశుడు ప్రదేశమిక్షించి లోలారు నగరి మోసాల వెదకి, అక్కడ ఉన్నటువంటి దుంటి విఘ్నేశ్వరుణ్ణి, అదే విధంగా సూర్య భగవానుని వీరందరినీ దర్శనం చేస్తూ వెళుతూ కాశీక్షేత్రాన్ని పొగుడుతున్నారు. ఈ కాశీక్షేత్రం ప్రళయ కాలాల్లో కూడా నశించినటువంటి పట్టణము. ఎన్ని కల్పంబులరిగిన ఎడలి పోవదు, ఎందరింద్రుడు గడిచిన నెలమి తప్పదు, ఎన్ని మన్మంతరములు చన్న ఎప్పుడు పసిమి తప్పదు కాశికా పట్టణంబు. ఎన్ని కల్పాలు గడిచిపోతున్నా, ఎందరు ఇంద్రులు గడిచిపోతున్నా అన్నారు. అంటే ఇంద్రుడు కూడా కొంతకాలమే ఉంటారు, ఎల్లవేళలో ఒకే ఇంద్రుడు ఉండడు. అతని పదవీ కాలం అయిపోయిన తర్వాత అతను వెళ్ళిపోవలసిందే, మరో ఇంద్రుడు వస్తాడు ఆ పదవికి. ఇలాగ కల్పాలు మారిపోతున్న కొద్దీ వీళ్ళందరూ మారిపోతూ ఉంటారు. మన్వంతరాలు కల్పాలు ఎన్ని మారిపోతున్నా మారిపోకుండా ఉండేది మాత్రం కాశికా పట్టణం ఒక్కటే. పసిమి తప్పదు కాశికా పట్టణంబు. ప్రళయకాల వేళల్లో కూడా కాశీక్షేత్రాన్ని త్రిశూలంతో ఎత్తి పట్టుకుంటాడట శంకరుడు. తిరిగి పృథ్వీ ఏర్పడినప్పుడు ఆ కాశీక్షేత్రాన్ని దానిపై ఉంచుతాడు అని ఘట్టాన్ని చెప్పారు. ఆ వివరం కూడా మనం ఎలాగో తర్వాత చెప్పుకుంటాం. ఇలాగా ఆ కాశీ వైభవాన్ని ప్రస్తుతి చేస్తూ కాశీ కళ్యాణముల కాది కారణంబు, కాశీ అనిమాది సిద్ధుల కాటపట్టు, కాశీ జనలోక సంకల్ప కల్పకంబు, కలుష పిసితంబు మెసబు రాకాశీ కాశీ అంటున్నారు. కాశీ కళ్యాణముల కాది కారణంబు, సకల శుభములకు ఆది కారణం కాశీ నగరం. అనిమాది అష్ట సిద్ధులు కాటపట్టేనిది కాశీ నగరం. కాశీ కల్పవృక్షం వంటిది, ఏది కోరితే అది ఇస్తుంది. అంతేకాదు కాశీ పెద్ద రాక్షసిట. రాక్షసి ఏం చేస్తుంది, ఏది కనబడితే మింగేస్తుంది. అదే విధంగా ఈ కాశీ సమస్త పాపాలని మింగివేస్తుంది గనక పాపాల పాలిటి రాక్షసి కాశీ అన్నారు. అంటే ఒక విధంగా వ్యతిరేక భావంతో చెప్పిన కాశీ వైభవాన్ని ప్రస్తుతిస్తూ వెళుతున్నారు. అంతేకాదు కాశీలో ఎవరైనా మరణిస్తే అతడు కైవల్యాన్ని పొందుతాడు. అప్పుడు ఆ స్థితి ఎలా ఉంటుందంటే కాశీలో మరణించిన వాడికి శంకరుడు వచ్చి కుడి చెవిలో తారకంత్రోపదేశం చేస్తాడట. తారక మంత్రం అంటే మోక్షం పొందేటటువంటి ఉపదేశాన్ని తారకోపదేశం అంటారు. ఆ తారకోపదేశం చేస్తాడట. ఆ ఉపదేశం చేసేటప్పుడు ఆ వైభవం ఎలా ఉంటుందంటే, అంటే కాశీక్షేత్రంలో ఇంకొద్దిసేపట్లో మరణిస్తాడనగా ఆ సంధి సమయంలో ఆ దేవతలు వస్తారు ఆ జీవుడి దగ్గరికి. వచ్చి కూర్చొని అతన్ని సేవిస్తారట. అనేక విధాలుగా అతనికి ఉపచారాలు చేస్తారు. ఆ ఉపచారాలు ఎలా ఉంటాయో వర్ణిస్తున్నారు ఇక్కడ. పసపు పయ్యద వీచు అచలాధిపతి కూర్మి ఆడు బిడ్డ, తన యొక్క పైటతో విసురుతూ ఉంటుందిట. ఎందుకంటే వాడు మరణాయాసంలో ఉన్నాడు. ఆయాసం పోగొట్టడానికి ఆ తల్లి జగజ్జనని పార్వతమ్మ వచ్చి తన పయ్యదతో వీస్తూ ఉంటే, చుత్కారమొనరించు తొండంబు ముక్కున శిఖరాసారంబు చిలుకు డుంఠి. డుంఠి వినాయకుడు తన యొక్క తొండాన్నెత్తి గంగాజలం యొక్క బిందువుల్ని జల్లుతూ ఉంటాడట చల్లదనం కోసం. ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదుల హస్తము సాచి మేను నివురు. గంగాదేవి దేవతాకృతి ధరించి వచ్చి తన చేతితో ఆ శరీరాన్ని నిమురుతుందిట. అమ్మ గంగమ్మ వచ్చి, అంటే గంగ తగిలితేనే మనకు చేత తీరతామే, ఆ గంగమ్మ మూర్తి కట్టి వచ్చి చేతితో నిమురుతూ ఉంటే, ప్రమథోత్తముడు భృంగి భయరక్షణార్థమై ఫాలాగ్రమున తీర్చు భసిత రేఖ. ప్రమథ నాయకుడైనటువంటి భృంగి సాక్షాత్తు భృంగి వచ్చి భస్మరేఖని దిద్దుతాట ఆ జీవుడి యొక్క శరీరం యొక్క నుదుటి మీద. ఎందుకంటే భయరక్షణార్థమే, భయం పోగొట్టడానికి. అంటే యమకింకరులు ఎవరు అక్కడికి చేరకుండా, ఇతర భూతకోటి చేరకుండా రక్షించడానికి భస్మరేఖని విభూతిని పెడతాట. ఈ విధంగా పడిపోయి ఉంటాడు జీవుడు. ఆ జీవుడు వద్దకు తర్వాత శంకరుడు వస్తాడు సాక్షాత్. దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్లి పెద్ద నిద్రకు మ్రాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడుపదేశం అనరించునప్పుడు కాశి. ఎంత చక్కగా చెప్తున్నాడు, పెద్ద నిద్రకు మ్రాగన్ను పెట్టు వేళ, తెలుగు మాటలో ఉన్నటువంటి తీయదనం ఇది. పెద్ద నిద్ర, పెద్ద నిద్ర అంటే మరి లేవని నిద్ర అంటే మృత్యువు అనమాట. ఆ పెద్ద నిద్రకు మ్రాగన్ను పెట్టు వేళ అంటే అటువంటి మృత్యువుకి సమీపంలోకి వెళ్లే స్థితిలో దక్షిణ శృతి మీదుగా అతడి కుడి చెవిలో తారక బ్రహ్మ విద్యని ఆ విశ్వేశ్వరుడే ఉపదేశిస్తాడట. అలా మోక్షానికి పంపిస్తాడు శంకరుడు. అంత చక్కటి సన్నివేశం ఇది. ఈ సన్నివేశం నిత్యం జరుగుతూ ఉంటుంది కాశీక్షేత్రంలో. దీనికి సంబంధించి ఒక ఘట్టం ఉన్నది. అదేమిటంటే రామకృష్ణ పరమహంస ఒకసారి ఆ గంగా నదిలో పడవ నుంచి వెళుతూ ఉన్నారు. ఆయనతో పాటు మరికొందరు శిష్యులు ఉన్నారు. అలా వెళుతూ ఉంటే సరిగ్గా మణికర్ణిక ఘట్టం వచ్చేటప్పటికల్లా ఆ పడవ మధ్యలో కూర్చున్న ఆయన కాస్త ఒక్క ఉదుటిన పరుగు పరుగున ఆ పడవ కొసకు వెళ్లి రెండు చేతులు జోడించి నమస్కరించి ఆనంద బాష్పాలు ఆలుస్తూ ఉన్నట్ట. అది చూసి శిష్యుడు, ఏమిటి స్వామి, ఏమిటి అక్కడ కనబడుతోందంటే, మీకు స్థూలమే కనబడుతుంది కానీ సూక్ష్మం కనబడదు, అక్కడ నాకు దృశ్యం కనబడుతుంది చూడండి అన్నాడు. అదేమిటంటే ఆ మణికర్ణిక ఘట్టంలో ఒక శవం కాలుతోంది. ఆ కాలుతున్న శవం నుంచి ఆ జీవుణ్ణి సూక్ష్మ శరీరాన్ని పైకి తీసి శంకరుడు చెవులో ఉపదేశం చేస్తున్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే పింగళ జటలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. తెల్లని కాంతితో ఉన్నటువంటి శరీరంతో పులితోలు కట్టుకుని ఆ స్వామి ఒక చేత త్రిశూలం పట్టుకుని ఇంకొక చేత్తో అతని తలని ఎత్తి ఆ కుడి చెవిలో తారక బ్రహ్మ విద్యను ఉపదేశిస్తున్నాడు. ఆ ప్రక్కనే కాళీదేవి అతడి యొక్క సూక్ష్మ శరీరపు గ్రంథులన్నింటినీ విప్పి మోక్ష మార్గంలోకి పంపిస్తూ ఉన్నది. ఈ దృశ్యం నాకు కనబడుతోందన్నాడు రామకృష్ణ పరమహంస. ఈ విధంగా కాశీక్షేత్రంలో మృత్యుస్థితిలో ఉన్నటువంటి వాడికి అంత వైభవం ప్రాప్తమవుతుంది అని దేవతలు అది చూసి కీర్తిస్తూ ఉన్నారట. అంటే ఇది మనకి ఎప్పుడు జరుగుతుంది, అక్కడ మనకంటే కనబడదు. రామకృష్ణ పరమహంస వంటి మహాయోగులు అది దర్శించారు. అటువంటి కాశీ వైభవానికి నమస్కారము. యోగ పరంగా కూడా అనేక రహస్యాలు ఉన్నాయనుకోండి. కాశీలో మరణించినంత మాత్రాన ముక్తి దొరుకుతుందా, ఈ ప్రశ్న మనకి శివపురాణంలో పార్వతీదేవి శివునికి వేస్తుంది. ఆ వేసినప్పుడు అనేక విషయాలు, అనేక రహస్యాలు అందులో మనకు తెలుస్తాయి. అయ్యా, కాశీక్షేత్రంలో ఉన్నటువంటి వారు మహాపాపాత్ములైతే వారు అక్కడ మరణిస్తే ముక్తిని పొందుతారా అంటే, ఆ పాపములన్నీ పరిహరింపబడే యోగం వాడికి ఉన్నప్పుడే కాశీలో మరణిస్తాడు అని సమాధానం చెప్పి ఇంకొక విషయం కూడా చెప్తాడు. కాశీలో ఉన్నంత మాత్రాన చాలదు, కాశీలో ఉంటూ భగవత్ చింతన చేస్తూ ఆ ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి వాడు మరణిస్తేనే ముక్తి లభిస్తుంది. అంతేగాక మరొక విషయం ఏమిటి అంటే, కాశీలో ఒక పాపాత్ముడు గాని మరణిస్తే అతడు తిరిగి జన్మించాడు, అందులో సందేహం లేదు. అయితే ముక్తి పొందిపోతాడా అంటే దానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయని శివుడు చెప్తున్నాడు. ఒక మహాపాపాత్ముడు గాని కాశీక్షేత్రంలో సాధన చేసి, ఆధ్యాత్మిక సాధన చేసి మరణిస్తే అతడు ఆ మరణ అనంతరం ఊర్ధ్వలోకముల్లో లేదా అధోలోకముల్లో తాను అనుభవించవలసినటువంటి పాప పుణ్యములు రెండూ అనుభవిస్తాడు. అనుభవించి మళ్ళీ భూమి మీద పుట్టాడు, చిన్నగా కైవల్యానికి వెళతాడు చెప్తాడు సమాధానం. అంటే ఏమిటంటే, మామూలుగా మానవులు ఎక్కడైనా మరణిస్తే ఆ మరణించిన తర్వాత పాపఫలము నరకాదులు ఎందు అనుభవించి, పుణ్యఫలము స్వర్గాదులు ఎందు అనుభవించి తిరిగి మళ్ళీ భూమి మీద పుట్టి కర్మఫలాలను అనుభవించి మరణిస్తారు. కానీ కాశీలో మరణించిన వాళ్ళు అలా కాదుట. వాళ్ళు ఊర్ధ్వలోకముల్లోనూ అధోలోకముల్లోనూ అంటే స్వర్గాది లోకముల్లో పుణ్యఫలములు, నరకాది లోకముల్లో పాపఫలములు అనుభవించి తిరిగి భూమి మీదకి రాకుండా అటు నుండి అటే కైవల్యాన్ని పొందుతారు అని సమాధానం చెప్పాడు శంకరుడు. ఇది కాశ్యాంతు మరణాన్ముక్తి అనే దానికి వివరణ అనమాట. మొత్తానికి అటువంటి దివ్యక్షేత్రమైనటువంటి పంచక్రోశ విస్తీర్ణముతో ఉన్నటువంటి కాశీక్షేత్రాన్ని దర్శనం చేస్తూ వెళ్లి కలశజుని పర్ణశాల డగ్గరెరి వారు. కలశజుడు అంటే అగస్త్య మహర్షి. అగస్త్య మహర్షి ఉన్నటువంటి పర్ణశాల ప్రాంతానికి, ఆశ్రమ ప్రాంతానికి వెళుతున్నట్ట. ఇంకా ఆ ప్రాంతానికి చేరుకున్నారా లేదో అక్కడ ఒక దివ్య వాతావరణం వారికి కనబడింది. ఆ వాతావరణం ఎలాగున్నదంటే, కండూయనము సేయు కరటి శుండాదండ పుష్కరంబున సింహ పోతకంబు బాలారు నకముల వదనమించుక ఎత్తి ముద్దాడు పులి లేటి ముద్దరాలి. ఈ వాతావరణంలో ఎంత చక్కటి సొగసు కనబడుతుందంటే, ఏనుగు తొండవెత్తి నీళ్లు పోస్తూ ఉంటే ఆ నీటిలో సింహం స్నానం చేస్తుందట. ఒక సింహపు పిల్ల స్నానం చేస్తోందన్నాడు. అంటే సింహానికి ఏనుగుకి పడదు. అలాంటి సింహపు పిల్ల ఏనుగు నీళ్లు పోస్తుంటే స్నానం చేస్తుంది. అంటే వాటిలో వైరం అనేది అక్కడ లేదు అని. అదే విధంగా పులి ఒక లేడి తాలూక గడ్డ ఎత్తి ముద్దు పెట్టుకుంటుందిట. పులికి లేడికి పడదు, కానీ ఆ రెండు అంత స్నేహంగా ఉన్నాయి. ఈ విధంగా ఆకుతో చెరలాడు అడవి పిల్లి, అక్కడ ఉన్నటువంటి అడవి పిల్లి ఎలకతో ఆరలాడుకుంటుందిట, పాము పడగ నీడలో ముంగిస ఎండ కాచుకుంటోందిట. చూసారా, పరస్పర వైరం కలిగినటువంటి జంతువులు కూడా ఆ వైరాన్ని విడిచిపెట్టి పరస్పర స్నేహ బాంధవ్యంతో ఉంటున్నాయి ఆశ్రమంలో. అర్వశేయుని పుణ్యాశ్రమంతరమున, అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే ఒక మహాత్ముడు గాని నివసిస్తే అతడి యొక్క తపస్సు వల్ల, అతడి యొక్క సాధన వల్ల, అతడిలో ఉన్నటువంటి ఉత్తమ వ్యక్తిత్వం చేత ఆ వ్యక్తిత్వ ప్రభావం కొంత మేర వరకు విస్తరిస్తుంది. దీని వైబ్రేషన్స్ అంటారు. ఆ శక్తి తరంగాలు వ్యాపిస్తాయి. ఆ శక్తి తరంగాలు వ్యాపించినంత మేర అన్ని సద్భావాలే ఉంటాయి, ఎక్కడ దుర్భావములనే ఉండవు. ఆ కారణం చేతనే అగస్త్య మహర్షి నివసిస్తున్నటువంటి ఆశ్రమ ప్రాంతం అంతా కూడా సద్భావాలతో పుణ్యభావాలతో నెలకొని ఉంది అన్నమాట. మనం ఏదైనా ఒక ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇంట్లో ఉత్తమ సాధకులు గాని ఉంటే ఆ ఇంట్లోనే ఒక ప్రశాంతత ఉంటుంది, మనకు తెలియని ప్రశాంతత. అలాగే ఆ ఇంట్లో దుర్మార్గులు గాని ఉన్నారనుకోండి, ఆ దుర్మార్గత్వ ప్రభావం ఇంటి నిండా వ్యాపించి ఉంటుంది, ఇంకా మాట్లాడే ఊరు నిండా వ్యాపించి ఉంటుంది. అదే విధంగా వారి యొక్క శక్తి ఉత్తమత్వం ఎంతగా ఉంది, వ్యక్తిత్వం ఎంతగా ఉన్నది అనేది పరిసరాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది అన్నమాట. అందువల్లనే ప్రవర్తన చాలా ముఖ్యమని చెప్తారు. ఈ వర్ణనలో మనం తెలుసుకోవలసిన విషయం అది. ఇక్కడ ఆ ఆశ్రమంలో పుణ్యాత్ములు తపస్సులు ఎందరో ఉన్నారు. వీరందరికన్నా మహాపుణ్యాత్మైనటువంటి అగస్త్య మహర్షి యొక్క తప ప్రభావం చేత ఆ ప్రాంతం అంతా వైరభావం పోయింది. ఎందుకంటే సాధనకి తపస్సుకి ప్రధానమైనది స్నేహభావం, వాత్సల్యభావం. ఆ వాత్సల్యభావ స్నేహభావముల ప్రభావం ఎంతగా వ్యాపించిందంటే సహజ వైరం కూడా మరిచిపోయి జంతువులు కలిసి ఉన్నారన్నమాట. అటువంటి దివ్యాశ్రమాన్ని చూసి అక్కడ నుంచి ఆయన ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళుతూ ఉన్నారు. అక్కడ పైగా ఆ ఆశ్రమం అంతా కూడా ఎంత అందంగా ఉందంటే పూర్తిగా కూడా అక్కడ వేద విద్యలు ఇవన్నీ సాగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఇతర ఋషులందరూ కూడా అగస్త్య మహర్షి యొక్క ఆధ్వర్యంలో యజ్ఞాదులవన్నీ చేస్తూ దివ్య జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. వారు వేసుకున్నటువంటి వస్త్రములు, అదే విధంగా వారు ఆరవేసిన వస్త్రములు ఇవన్నీ అక్కడ కనబడుతూ ఉన్నాయి. వృక్ష శాఖాంచలంబుపై వ్రేలుచున్న కోటి సంఖ్యల నిర్కావి గోవనములు విఘ్న మృగముల పట్టంగ వేసినట్టి చీర తెరన సంస్మృతి జిగురు గొలుపు అని వర్ణించారు శ్రీనాథుడు వారు. ఒక గొప్ప మహర్షి ఒక చోట నివాసం ఏర్పరచుకుంటే ఎందరో మహర్షులు తపస్సులు ఋషులు వారి వద్దకు వస్తారు. వచ్చి వారి ఆశ్రయంలో వారి సాధన వారు సాగించుకుంటూ ఉంటారు. అలాగే అగస్త్య మహర్షిని ఆధారం చేసుకుని అనేక మంది ఋషులు అక్కడ నివాసం చేస్తున్నారు. వారు ఆరవేసుకున్నటువంటి నీరు కావి వస్త్రాలన్నీ అక్కడ చెట్ల కొమ్మలకు వేలాడుతున్నాయట, ఆరవేయబడుతూ. అవి ఎలా ఉన్నాయంటే విఘ్న మృగముల పట్టంగా వేసినట్టు చీర తెరలనా, మృగాలని పట్టుకోవడానికి తెరలు వేస్తూ ఉంటారు అడవుల్లో. ఆ విధంగా విఘ్న మృగాలని పట్టుకోవడానికి వేసిన చీర తెరల్లా ప్రకాశిస్తున్నాయట వస్త్రాలు. అంటే వారి తపస్సుకి విఘ్నములు ఆ దరిదాపులకు రావడం లేదు అని. అటువంటి ఆశ్రమ ప్రాంతంలోకి వెళ్లి కలసజని పర్ణశాల డగ్గరెరి వారు బ్రహ్మలోకమునకు అనుప్రాసమైన, అక్కడ బ్రహ్మలోకం ఎలా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ ఉన్నదట ఈ కాశీక్షేత్రంలో అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం. బ్రహ్మలోకము వలే వేదనాద సంభరితమై ప్రకాశిస్తుంది. అక్కడ అలా వెళుతూ ఉంటే ఒక బిల్వ వృక్షపు నీడ అగస్త్య మహర్షి కనబడ్డారు వారికి. ఆ అగస్త్య మహర్షి ఎలా ఉన్నారు అంటే శివుడే దాత శివుండే భోక్త శివుడే చేయున్మఖాదిక్రియల్ శివుడే విశ్వము నే శివుండననుచున్ చింతించుచున్ జాహ్నవీ సవిధ శ్రీఫల వృక్షవాతమున భస్మస్నాన శుద్ధాంగుడై భవా కాశీధవా నీలకంఠ యనుచున్ భావించు భవ్యాత్ముని. జాహ్నవీ సవిధ శ్రీఫల వృక్షవాతమున, జాహ్నవి అంటే గంగానది. ఆ గంగానది సన్నిధిలో గంగానది తీరంలో ఒక మారేడు చెట్ల తోట ఉందిట. ఆ మారేడు చెట్ల వనంలో ఉన్ని తపస్సు చేసుకుంటున్నాడు, శివారాధన చేసుకుంటున్నాడు ఆయన. ఆ శివారాధన చేస్తూ పరవశంతో శివనామ సంకీర్తన చేస్తున్నాడు. భవా కాశీధవా నీలకంఠ అని అంటూ శివుడే దాత శివుండే భోక్త శివుడే చేయున్ మఖాది క్రియల్ శివుడే విశ్వము నే శివుండననుచున్. ఈ మాటల వరుస చాలా చక్కని వరుసలో రచించాడు శ్రీనాథుడు. శివుడే దాత, శివుడు ఎవరయ్యా అంటే శివుడే అన్ని ఇచ్చేటటువంటి వాడు, ఆయనే భోక్త, ఆయనే అన్ని చేయించేవాడు, ఆయనే విశ్వము, ఆయనే నేను అని. నే శివుండననుచున్ అనేది ఆఖరి మాట, అంటే శివోహం అనేటువంటి మాట అనమాట. ఈ శివోహం మాట ఎప్పుడు అనాలి, ముందనేది కాదు, ముందు శివుడే దాత అని ఈ వరుసలోనే సాధనా క్రమం చెప్తున్నారు. శివుడే దాత శివుండే భోక్త శివుడే చేయన్మఖాదిక్రియల్. నేను అనుభవిస్తున్నటువంటి వస్తు జాతం అంతా కూడా ఆ శంకరుడిచ్చేటటువంటిదే అని తెలుసుకోవాలి అని మొదట చేయవలసిన సాధన శివుడే దాత అని తెలుసుకోవడం, తర్వాత శివుండే భక్త, వీటన్నిటినీ స్వీకరించేవాడు శంకరుడే అని తాను అనుభవిస్తున్నటువంటి ఈ సమస్త వస్తు జాతము శివార్పణం చేయాలి. అదే శివుండే భోక్త అనేటువంటిది రెండవ సాధన. శివుడే చేయున్మఖాది క్రియల్, నిజానికి నేను ఇది చేశాను, ఈ యజ్ఞం చేశాను, ఈ మాటలన్నీ నేను అనే అహంకారంతో అనకూడదు, ఇవన్నీ చేయించేవాడు ఆయనే, అంటే ప్రేరకుడు అనమాట. శివుడే చేయున్మఖాది క్రియల్, వీటన్నిటినీ ప్రేరేపించేవాడు శంకరుడే అని కర్తృత్వ అహంకారాన్ని కూడా భగవంతుని యందే సమర్పించాలి. ఇది కర్తృత్వ త్యాగం అన్నమాట. ముందుగా దాతృత్వ త్యాగము, భోక్తృత్వ త్యాగము, తర్వాత కర్తృత్వ త్యాగము. ఈ మూడు త్యాగము చేసిన తర్వాత శివుడే విశ్వము అనే జ్ఞానం వస్తుంది. అంటే విశ్వమంతా శివమయంగా కనబడుతుంది. ఆ తర్వాత నే శివుండననుచున్ శివోహం అనే మాట అన్నమాట. ఇచ్చేవాడు శివుడని తెలుసుకుని క్రమక్రమంగా వెళితే చిట్ట చివరికి నేనే శివుడు అనే జ్ఞానం వస్తుంది, శివోహం అనే జ్ఞానం. ఇటువంటి సాధనా క్రమాన్ని ఈ వరుసలో చెప్పారు శ్రీనాథుడు. ఈ విధంగా శివోహం అని చింతన చేస్తూ భవ కాశీధవ నీలకంఠ అని భావిస్తున్నటువంటి భవ్యాత్ముడైన అగస్త్యును చూశారు దేవతలు. రుద్రాక్ష భూతి ముద్రా ముద్రిత నిఖిలావయవుని ముక్తిపద శ్రీ భద్రాసనస్తు లోపాముద్రా పరిపూర్ణ పార్శు మునిపుంగవుని. రుద్రాక్ష విభూతి మొదలైనవి ధరించి ముక్తిపద శ్రీ భద్రాసనస్తు భద్రంగా కూర్చున్నట్ట. ఆసనం ఎలా వేసుకున్నాడంటే ఏ తొందరపాటుతో మళ్లీ లేచి వెళ్ళిపోవాలి అని కూర్చోలేదు, నిమ్మలంగా ప్రశాంతంగా ఆసనం వేసుకుని, భద్రమైన ఆసనం వేసుకుని శివధ్యానం చేస్తున్నటువంటి వాడు. ఆయన ప్రక్కనే కూర్చుని ఉన్నది ఆయన ధర్మపత్ని అయిన లోపాముద్రాదేవి. లోపాముద్రా సహితుడై అగస్త్య మహర్షి శివారాధన చేసుకుంటున్నాడు. నిజధామంబున శంభులింగము, ఆయన తన ఎదురుగా శివలింగాన్ని ఉంచి అర్చన చేసి ధ్యానం చేస్తూ శివమంత్రాల్ని జపం చేసి వేదంలో చెప్పబడ్డటువంటి శివ సంబంధమైన మంత్ర రాశి ఏదైతే ఉందో దానిని ఉచ్చరించి తాదాత్మ్యంతో కనులు మూసుకుని శివచింతన చేస్తూ మాటి మాటికి ఆ ఆనందం ఆపుకోలేక శివనామాన్ని ఉచ్చైస్వనంతో ఎలుగెత్తి అంటున్నట్ట. అవధానంబున నప్పటప్పటికి భక్త్యా విష్ణుడై పార్వతీధవ గంగాధర నీలకంఠ మదనధ్వంసి మహాదేవ రుద్ర విరూపాక్ష భుజంగహార అనుచున్ ధారాధర వ్యూహ భవగర్జార భటిన్ పఠించు పరమ బ్రహ్మర్షి లేఖర్షభున్. ధారాధర వ్యూహ సంభవ గర్జార భటిన్, మేఘములు గర్జిస్తున్నట్లుగా తన కంఠం నుంచి అప్పటప్పటికి అవధానంబున అంటే మాటి మాటికి కూడా శివనామోచ్చారణ చేస్తున్నాడు. పార్వతీదేవ గంగాధర నీలకంఠ అని పలు విధములుగా ఈ విధంగా కనులు మూసుకుని శివుణ్ణి దర్శిస్తూ ఆనందంతో కంఠమెత్తి శివనామోచ్చారణ చేస్తూ కొంతసేపటికి ధ్యానం చాలించి కనులు తెరిచి చూసేట అంతర్విలోకన వ్యాప్తి ఉద్వాసించి మహ్యంబునకు దృష్టి పార విడిచి. అంతవరకు లోపలికి చూస్తున్నటువంటి తన చూపుని బయటికి తీసుకువచ్చి అంటే కనులు తెరిచి బాహ్య ప్రపంచాన్ని చూశాడు. తర్వాత అంతవరకు జపం చేస్తున్నటువంటి రుద్రాక్షమాలని దక్షిణ శ్రవ సష్కులి శిఖయందు సంతరించి ఆ దక్షిణ శ్రవణంలో పెట్టుకున్నట్ట జపం చేస్తున్న రుద్రాక్షమాలని. పదిలంబుగా మున్ను పరిఢవించిన ఎట్టి నలినాసనంబు బంధము వదిల్చి, అంతవరకు పద్మాసనం వేసి కూర్చున్న వాడు ఆ పద్మాసన బంధాన్ని విడిచి శివస్తోత్రం చేస్తూ మామూలుగా కూర్చున్నట్ట యోగ సమాధి నుంచి బాహ్య జగత్తులోకి వచ్చి ఆ విధంగా ప్రణవ పంచాక్షరీ మంత్ర పరమసిద్ధు కుంభ సంభవముని కనుంగొనిరి వారు. ప్రణవ సహితమైనటువంటి పంచాక్షరీ మహామంత్రాన్ని పరమసిద్ధి పొందినటువంటి అగస్త్య మహర్షిని దేవతలు దర్శించారు. ఆ అగస్త్య మహర్షిని అనుగ్రహించినటువంటి ఆ సదాశివ విశ్వేశ్వర స్వామికి నమస్కారం. దేవతల చేత మహర్షుల చేత ప్రార్థింపబడినటువంటి అగస్త్య మహర్షి కాశీక్షేత్రాన్ని వదిలి వెళ్ళడానికి సిద్ధపడుతూ అటు కాశీని వదలలేక వేదన పడుతూ లోపాముద్రతో చెప్తున్న మాటల్లో దేవతలు వచ్చి స్వయంగా అడిగారు, అది కూడా లోకహితం కోసం. ఈ విధంగా లోకహిత కాంక్షులే దేవతలు అడిగిన తర్వాత ఎలా వెళ్లకుండా ఉంటాను, అసలు ఎలా వెళ్ళగలను అంటున్నారు, కాశీక్షేత్రాన్ని ఎలా వదిలి వెళ్ళగలను మళ్ళీ వేదన పడుతున్నారు. ఇటువంటి వేదనతో మాటి మాటికి ఆ కాశీతో తనకున్న బంధాన్ని తలచుకుని విశ్వనాథుని తలచుకుని వేదన పడుతూ కాశీక్షేత్రము పంచక్రోశము కైవల్య లక్ష్మి కులగ్రహమని ఆక్రోశించు శృతులు వినియును దేశాంతరమరుగ సమ్మతింతుర భాగ్యుల్. ఈ కాశీక్షేత్రం పంచక్రోశ విస్తీర్ణంగా ఉన్నటువంటిది. ఇది కైవల్య లక్ష్మికి కులగృహం, అంటే మోక్ష లక్ష్మికి ఇల్లు, ఇది పుట్టినిల్లు. అటువంటి మోక్షలక్ష్మి నివాసమైనటువంటి కాశీక్షేత్రాన్ని విడిచిపెట్టి వెళ్లడం అనేది ఒక అభాగ్య స్థితి, అది నాకు ప్రాప్తించింది అని వేదన పడుతూ కొంతసేపు ధ్యానం చేసుకుని నెమ్మదిగా మనస్సును కుదుటపరుచుకోవడానికి ప్రయత్నిస్తూ లోపాముద్రతో అంటున్నాడు, బాహ్యమైన కాశీని వదలడానికి ప్రయత్నిస్తాను గాని భావపరమైన కాశీని అందుకోవడానికి ఇప్పుడు సాధన చేస్తాను అంటున్నారు. అంతర విముక్త క్షేత్రంబు నాశ్రయింతూ కాశీబాయుదుగాకేమి కంబు కంఠి. ఇప్పుడు కాశీక్షేత్రాన్ని వదిలిపెట్టినప్పటికీ కూడా అంతర విముక్త క్షేత్రము, అవిముక్త క్షేత్రం అంటేనే కాశీ, అవిముక్తము అని ఎందుకు పేరు వచ్చిందంటే పార్వతీ పరమేశ్వరులు విముక్తము కాకుండా ఉండే చోటు, విముక్తం అంటే విడిచిపెట్టే చోటు, అవిముక్తము అంటే విడిచిపెట్టకుండా ఉండే చోటు, అలా విడిచిపెట్టకుండా ఉండే చోటు కనుక కాశీక్షేత్రానికి అవిముక్తం అని పేరు. అది బాహ్యంలోనే కాదు అంతరంలో కూడా కాశీక్షేత్రం ఉంది, ఆ కాశీక్షేత్రాన్ని నేను ఇప్పుడు ఆశ్రయిస్తున్నాను. అయితే అంతర విముక్త క్షేత్రం ఎక్కడుంది అన్న దానికి సమాధానంగా వరణయును అసియును అయిన వారణాసి అని చెప్తున్నారు. కాశీకి వారణాసి అని మరో పేరు, అంటే వరణ అసి అనేటువంటి రెండు నదుల నడిమి భాగంలో ఉంది కాశీక్షేత్రం, అందుకు దానికి వారణాసి అని పేరు. ఆ విధంగానే మన శరీరంలో ఉన్నటువంటి కాశీక్షేత్రం కూడా, శరీరంలో అంటే సూక్ష్మ జగత్తులో మన సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి అంతర విముక్త క్షేత్రం కూడా వరణ అసి అనబడేటువంటి రెండు నదుల వంటి ప్రాంతముల మధ్య ఉందిట. అదేమిటి అంటే భూగ్రాణంబుల సంధి అవిముక్త స్థానంబు, అది అభ్యంతర తీర్థంబు అని చెప్తున్నారు. భూగ్రాణంబుల సంధి, భ్రూ అంటే కనుబొమల నడిమి ప్రాంతము, అలాగే నసిక, ఈ రెండిటి యొక్క సంధి స్థానం ఏదైతే ఉందో అది అవిముక్త క్షేత్రము అంటే కాశీక్షేత్రము, అంటే ఆజ్ఞాచక్ర స్థానం అన్నమాట యోగపరంగా. దానిని నేను ఇప్పుడు ఆశ్రయించి మనశ్శాంతి పొందడానికి ప్రయత్నిస్తాను అంటున్నాడు ఆయన. అని ఇక్కడ భావతీర్థం గురించి ఉపన్యసిస్తున్నాడు. బాహ్యతీర్థం ఒకటి, భావతీర్థం ఒకటి, రెండు ఉంటాయి ఇప్పుడు కూడా. భావతీర్థం అంటే మన లోపల ఉన్నటువంటి క్షేత్రములు, అలాగే బాహ్యంగా కొన్ని క్షేత్రాలు ఉంటాయి. ఈ బాహ్య క్షేత్ర యాత్ర చేయడం వల్ల, బాహ్యతీర్థాన్ని సేవించడం వల్ల మన యోగ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ తీర్థములు ఆ క్షేత్రములు స్పందిస్తాయి, అక్కడ ఉన్నటువంటి దైవశక్తిని మనం పొందగలమన్నమాట. అంటే ఈ యోగ సాధన, ఈ బాహ్య క్షేత్ర యాత్ర రెండు కలిసి సాగితే తొందరగా మనకి ఆ భగవద్ అనుభూతి లభిస్తుంది. అది ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. తర్వాత ఏమి జరిగిందనేది రేపు చెప్పుకుందాం. స్వస్తి. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే.